సోదర సోదరీమణులైన తెలుగు శ్రోతలకు నా నమస్కారం. శ్రీ పసుపులెట్టి కృష్ణ గారు వ్రాసి గానం చేసిన మల్లె ముచ్చట్లు అనే ఈ ప్రణయ కావ్యం నన్ను ఎంతగానో హత్తుకుంది. ఎంతో చక్కని అందమైన జీవభాషతో నడిపారు. ఇందులో నాయిక మల్లి, నాయకుడు రాముడు. వాళ్ల స్వచ్ఛమైన ప్రేమ తెలుగు నేలపై ఉన్న లక్షోపలక్షల ప్రేమజీవులకు ఆదర్శప్రాయం, ఆరాధ్యనీయం కూడా. ఈ నడుస్తున్న లోకపన్యాయాలను, అహంకారాలను, అజ్ఞానాన్ని కల్లాకపటం తెలియని పల్లెటూరి మనుషులు తమ గొప్ప మనసులతో ఎదిరించి ఓడించి జయించారు. వాళ్ళు ఊసులాడుకున్న చోట్లు, వాళ్ళు నడిచిన బాటలు, వాళ్ళు సరసాలు సాగించిన కందిచేలు, పిల్ల కాలవలు, వాళ్ళు తిరిగిన మామిడి తోపులు, పొలంగట్లు, ఆకుపచ్చని పైరుచేలు వెరసి తెలుగుదేశపు పల్లె జీవనాన్ని మనకు ఆయన చూపించిన ఆధునిక ఛాయాచిత్రంగా నేనే కాదు మీరు కూడా భావిస్తారు. ఒక మనిషిగా, కళాకారుడిగా నేను మీ గురించి, మీ కావ్యం గురించి చెప్పగలిగింది ఏమిటంటే, మీ కావ్యాన్ని చదివే పాఠకుల కంటే బుర్రకథ కళాకారులైన మీ కంఠం ద్వారా, గుండె ద్వారా ఆ కావ్యాన్ని విన్నవాళ్ళ అదృష్టవంతులు. అందులో నేను ఒకణ్ణి. ఏ కథ అయినా, కావ్యమైనా అది గొప్పది అని చెప్పడానికి శ్రీ పానుగంటి లక్ష్మీనరసింహారావు గారి వాక్యాన్ని ఉదహరిస్తాను. ఒక బొమ్మలో మాట వినిపించాలి, మాటల్లో బొమ్మ కనిపించాలి అన్నారు ఆయన. అది అక్షరాల నిజమని మీ కావ్యం చాటి చెబుతోంది. అందుకే ధైర్యంగా చెబుతున్నాను, మీరు గళంలోంచి కాక గుండె లోతుల్లోంచి రాశారు, పాడారు. అందుకే అది నేరుగా గుండెలను తాకుతోంది. పైగా మీరు విద్యాధికులు, పండితం మన్యులు కాకపోవడం వల్లనేమో ఉత్త మనస్సుతో మామూలు మనిషికి అర్థమయ్యే మల్లె పువ్వు లాంటి స్వచ్ఛమైన ప్రేమని పాత్రోచితమైన వ్యావహారిక భాషలో అనేక అందమైన మలుపుల్ని, మెరుపుల్ని అందించారు. ప్రఖ్యాత సినీ నవల రచయితలు శ్రీ యండమూరి వీరేంద్రనాథ్ గారు, ప్రముఖ సినీ రచయిత శ్రీ సత్యానంద్ గారు, సినీ గేయ రచయిత శ్రీ నెల్లుట్ల గారు, అగ్ర సినీ దర్శకులు శ్రీ కోదన రామరెడ్డి గారు ఎంతగానో అభినందించి ఆశీస్సులు అందించిన మీ మల్లె ముచ్చట్లు తెలుగు ప్రజా హృదయాలను రంజింపజేస్తుందనడంలో ఏమాత్రం సందేహం లేదు. మీలాంటి కళాకారుల్ని, మధుర హృదయుల్ని ప్రేమించి ఆదరించి పోషించే మిత్రులు, మిమ్మల్ని నాకు పరిచయం చేసిన భాను స్టూడియోస్ అధినేత శ్రీ ఆదిశేషయ్య గారికి నేను కళాంజలు సమర్పించకుండా ఉండలేను. సెలవు. మీ రావు గోపాలరావు.
వినాయక నమస్తుభ్యం సతాతం మోదక ప్రియా, నిర్విఘ్నం కురు మే దేవా, సర్వకార్యేషు సర్వదా.
చిత్తూరు జిల్లా పేరు చెప్తానే తిరుపతి గుర్తుకొస్తుంది. నాకైనా మీకైనా ఎవరికైనా తిరుపతికి 2 మైళ్ళ దూరాన చిత్తానూరు కనిపిస్తుంది. చిత్తానూరంటే అది అలివేలు మంగాపురం. ఆ అలివేలు మంగాపురానికి 1 మైలు దూరాన చిన్న పల్లె ఒకటుంది. ఆ పల్లె పేరు పాడిపేట. అంతకుముందు ఎప్పుడు దాని పేరు పండితులపేట అంట. పండితులందరూ పోయినారు, ఆ నోట ఈ నోట పడి అది పాడిపేట అయింది. కొన్నాళ్ళు ఆ ఊరు 2 ఊర్లుగా కూడా బతికిందంట, పాడిని, పేటని. ఇప్పుడు దాన్ని అందరూ కలిపేసి పాడిపేట అని అంటా ఉండారు. పాడి పంటలకు, పచ్చపచ్చని తోటలకు, పచ్చుల ఇంపైన పలుకులకు, ఆడపడుసుల వాయువరసల పిలుపులకు, గెనాల మీద వాళ్ల వయ్యారి నడకలకు, వారు కొప్పులకు, కష్టాన్ని మరిచి కలిసి పాడే పాటలకు, కవిసూపులకు కొరతలేదు ఆ ఊర్లో. మాది ఆ ఊరే. నా పేరు రాములు. ఇంకా మా ఊరికి
పాడికి దచ్చనాన పైకగా చూస్తా పంటకు నీరిస్త చెరువు ఒక్కటుంది, మా పేటకు చక్కని పాటొక్కటుంది, పరువులు మోస్తా పడుకోని పాపం, ఊరి కొత్తరాన ఏరొక్కటుంది, ఏటికి తాటి తోపులే అందం, లచ్చకు మించి పచ్చులు మెచ్చే పచ్చని చేరు పశువులు వేలు, పళ్ళనందించే పచ్చని చెట్లు పచ్చులకెంతో ముద్దు ముచ్చట్లు, అక్కడక్కడ పిచ్చుక గుళ్ళు, ఎక్కడ చూసిన పచ్చని మళ్ళు, అందమైన ఆకు తోటలు తడిపే మోటల కాడే పాటల జోరు. రామన్న రాముడా తోటలు తడిపే మోటల కాడే పాటల జోరు. నేతలు నేసే మోతొక వింత పులిమేరంతా పొదలొక బొంత. ఆట పాటకు పాడి పేటంత మేలు వరకవి గోవిందదాసుకి పేరు. వరకవి గోవిందదాసుకి పేరు. వరకవి గోవిందదాసుకి పేరు.
ఆ పాడిపెట్లో ఒక అందమైన అమ్మి ఉంది. ఆ అమ్మి పేరు మల్లి. ఆ మల్లి ముచ్చట్లు మీకు చెప్పాలనుంది. చెప్పాలంటే ఎన్నని చెప్పాలా, ఎట్ట చెప్పాలా?
ఎన్నని చెప్పేది మల్లి ముచ్చట్లు, ఎట్ట చెప్పేది నా మల్లి ముచ్చట్లు. ఎన్నని చెప్పేది మల్లి ముచ్చట్లు, ఎట్ట చెప్పేది నా మల్లి ముచ్చట్లు. ఈరన్నతో కలిసి ఈదిలో నేనుంటే తలుపు సాటున తాను తొంగి చూస్తాది. ఎద్దల్ని కసరత పొద్దన్నే పోతుంటే వార చూపులు చూస్తా వాకే లోడస్తాది. ఎన్నని చెప్పేది మళ్ళీ ముచ్చట్టు, ఎట్ట చెప్పేది నా మళ్ళీ ముచ్చట్టు. కొత్త గిత్తల గడ్డి ఇత్తనాలేస్తుంటే చెత్త సాగుతో వచ్చి కొత్త చూపేసింది. కొత్త పాటలు పాడి కోలాటలేస్తుంటే కన్నంత నా మీదే కడపాట దాకా. ఎన్నని చెప్పేది మళ్ళీ ముచ్చట్టు, ఎట్ట చెప్పేది నా మళ్ళీ ముచ్చట్టు. తెల్ల పవడ మీద ఎర్ర పైటే సొచ్చి పందెట్లో నన్ను చూసి పక్కుమని నవ్వింది. పక్క సూపులు చూస్తా పక్కింటికొచ్చింది, పలుకరించన పోతే పరిగెత్తబోయింది. ఎన్నని చెప్పేది మళ్ళీ ముచ్చట్టు, ఎట్ట చెప్పేది నా మళ్ళీ ముచ్చట్టు. తన సూపులో సిక్కిన ఎర్రి మనసు తన నిడిసి రాలేక తపన పడతాది. పడుకుంటే నా ఒళ్ళు ఉడికెత్తిపోతాది, ఉడుకుతో నా మనసు ఉడకాడిపిస్తాది. ఎన్నని చెప్పేది మళ్ళీ ముచ్చట్టు, ఎట్ట చెప్పేది నా మళ్ళీ ముచ్చట్టు. కంటి ముందే తాను కదిలినట్టుంటాది, కన్ను మూస్తే చాలు కలలో కనిపిస్తాది. కన్ను కన్ను కలిపి కథ చెప్పబోతుంటే కలగరిగిపోతాది, కలత నిదరవుతాది. ఎన్నని చెప్పేది మళ్ళీ ముచ్చట్టు, ఎట్ట చెప్పేది నా మళ్ళీ ముచ్చట్టు. ఎన్నని చెప్పేది మళ్ళీ ముచ్చట్టు, ఎట్ట చెప్పేది నా మళ్ళీ ముచ్చట్టు. ఎన్నని చెప్పేది మళ్ళీ ముచ్చట్టు, ఎట్ట చెప్పేది నా మళ్ళీ ముచ్చట్టు.
మళ్ళీది మా ఊరు కాదు, విశాఖపట్నం. అక్కడ బతుకులేక బతకలేక వాళ్ళ అయ్యమ్మతో కలిసి 5 ఏళ్లకు ముందు అవగారి ఇల్లు వచ్చి చేరింది. అవగారి ఇల్లంటే అదే మా ఊరే పాడిపేట. అప్పుడు మళ్ళీ చిన్నపిల్ల, నేను చిన్నపిల్లాడినే. మళ్ళీ మాట్లాడేది మన భాషే, కాకుంటే కొంత యాస. అయితే మళ్ళీ మనసు ఎన్నపూస, మళ్ళీ సూపు మణిపూస. ఈ సూపులు ఏ దినం నుంచే కాదు, చాలా దినాలుగా ఉన్నాయి. ఈ సూపులు శాంతం కావాలా, మళ్ళీ నాకు సొంతం కావాలా, అదే నా ఆశ, నా ఆలోచన. ఈ ఆలోచన చేస్తా పార భుజానేసుకుని పోయి అండదీస్తా ఉంటే ఎంత ఎండగాస్తా ఉందో నాకే తెలియదు. 4 గిన్నెలు పూర్తి చేసి నడుం పైకెత్తి చూసేసరికే ఇంకేముందా, ఆ కయ్యి మాది కాదు, మా పక్కింటోళ్ళది. ఆ గోరంతా తప్పుకి నోరంతా చేసుకున్నాడు, ఊరంతా తెలిసాడుగా ఆ పెద్ద మనిషి. చేసిన తప్పు క్షమాపణ చెప్పుకొని ఒళ్ళు పార బాయిలో గడిగేసి బాటకి వస్తావంటే ఆ బాట మీద ఎవరూ లేరు, అదొకటే పడుకొనుంది పాపం. దాని పక్కన ఒక మైలురాయి ఉంటే నిలబడుకోంది దానికి తోడుగా. అంతకు మించి ఇంకెవరూ లేదు. నా బాధ ఎవరితో చెప్పుకునేది? మల్లితో చెప్పుకోవాలంటే నా వల్ల కాలేదు. ఆ మైలురాయితోనన్నా చెప్పుకుంటే నా బాధ తీరిపోతుందేమోనని భుజం మీద ఉన్న పార దించి మైలురాయి నెత్తి మీద పెట్టి
ఏడిపించి నన్ను ఏడిక చూస్తాది మళ్ళీ. ఏడి పెంచకుండా ఉంటే మళ్ళీని ఏడుకుంటా కాలు బట్టి. కోరిన కోరిక తీరితే రేపే తిరుమల కొండెక్కి పోతా,
కొండయ్య వాకిట్లో నిలిచి కాసేపు కోలాటలాడేసి వస్తా. ఏడిపించే ఏడిపించే నన్ను
ఎవరైనా చూస్తే ఎగతాళి చేస్తారేమోనని పాట నిలిపేసి బాట మీద పోయినాను. ఊర్లో అడుగు పెట్టేసరికి గతుకులకు పోయిన కాకులొచ్చి సోట్లు ఎత్తుక్కుంటా ఉన్నాయి. ఆ మసక చీకట్లో గడపట్లో నిలబడుకున్నా మళ్ళీ నన్ను చూసి ఒక చిన్న పొడి దగ్గు తగ్గింది. తిరిగి నేను బొద్దులు దగ్గు తగ్గినాను. ఆ దగ్గిని తను సంతోషపడి ఇంట్లోకి పోయింది. నేను ఇంటికి పోయి తలగుడ్డ తీసి దండం మీదేసి భుజం మీద చేయిబెట్టినా. ఇంకేముందా, పార మైలురాయి మీద పెట్టి మర్చిపోయి వచ్చేసినాను. మళ్ళా పరిగెత్తినాను మైలురాతి కాడికి, పారలేదు. ఎవరు ఎత్తకపోయినారేమో, ఏందో నా ఎరి కాకుంటే 24 గంటలు మళ్ళీనే తలుచుకుంటా అన్నీ మర్చిపోతా ఉన్నాను. ఇప్పుడు అయ్యడిగితే నేను ఏమని జవాబు చెప్పేది అని ఆలోచిస్తా ఇంట్లో అడుగు పెట్టేసరికి, పారా ఇంట్లో ఉండది. మోరలేది పారా, నన్ను ఎంతోడ కడిపించింది, అసలు ఇది ఎట్టొచ్చింది ఇంట్లోకి అని అమ్మని అడిగితే, పాడిపేట సిద్ధారెడ్డి కొడుకు యోగానందరెడ్డి తెచ్చిచ్చినాడ్రా అని చెప్పింది. ఆయనది కూడా మా పక్కకయ్యే, అందువల్ల పార గుర్తుపెట్టి తెచ్చిచ్చినాడు. మంచి మనిషి కాబట్టి సరిపోయింది. అదే యంగటపదిగాడు కొడుకు ధర్మల చేతికి కానీ సిక్కుండుంటే ఈ పాటికి ఇది సారా ఇంట్లో ఉండేది. అక్కడ వాడికి తెక్క ఎక్కిపోయి ఉండేది, ఇక్కడ నాకు తెక్క దిగిపోయి ఉండేది. ఆ మర్నాడు నేను దున్నపోతులు గట్టి దుక్కి చేస్తూ ఉంటే నా మళ్ళీ జొన్నసేను మంచి మీద నిలబడుకొని జుత్తెత్తి ముందు పక్కేసుకుని జడల్లుకుంటూ కన్ను నా మీదేసింది. జొన్న మీద గోవులొచ్చి వాలేది కూడా చూసుకోకుండా. అందువల్ల
వచ్చినాయి చూడు జొన్న మీదికి గుంపు, గువ్వలొచ్చినాయి చూడు ఎన్ను మీదికి, గువ్వలొచ్చినాయి చూడు జొన్న మీదికి గుంపు, గువ్వలొచ్చినాయి చూడు ఎన్ను మీదికి అనంటే అప్పుడు జడిసిరి ఎనికేసి నోటి పక్కన చేయిబెట్టుకొని ఓహా ఆహా అనింది. ఆ గొంతు కోకిలి గొంతు మాదిరింది. వచ్చిన గువ్వులు గొంతు ఇంట గింజలు పెరక్కుంటా ఉండాయి కానీ లేచిపోలేదు. ఒడిశాల శాత పట్టింది. ఒడిశాల తిప్పి వేస్తే చేను మీదికి, చేనిడిసి గువ్వలిగిరే చెట్ల మీదికి, బయట జారిపోతుంటే పైర గాలికి పచ్చులు నవ్వుతున్నాయి పరువు జోరికి. ఒడిసి పట్టి బయటేస్తే వయసు మీదికి, పుల్లు నిండనంట అది ఒకల తీరుకి, నా మడక సాగనంట అది మనసు బాధకి, మంచి మీద నిలిచి ఉంటే మండు టెండకి. ఉండబోతే కాలేదు ఎండ ఏడికి, నువ్వు రమ్మంటే వస్తాను జొన్న నీడకి, నీ వాసన వస్తే చాలు చాలు చల్లగాలికి, నే చాపేసి వాలిపోతా సందయాలకి. పులుకులుకి పడబాక ఉన్న మాటకి, కోపగించుకోబాకి కొత్త పాటకి, గుండె పాట రాసుకుంది పాడడానికి, గుండెయినా కరుగునంట ప్రేమ పాటకి. గువ్వలేమో పోయినా ఈ సత్త మీదికి, అవ్వదెస్తా ఉంది నీకు ముద్దయాలకి, నే మడకి ఇప్పి పోతాను ఇంటి కాడికి, నువ్వు రాకుంటే చేయరాదు నోటి కాడికి. గువ్వలొచ్చినాయి చూడు జొన్న మీదికి గుంపు, గువ్వలొచ్చినాయి చూడు జొన్ను మీదికి, గువ్వలొచ్చినాయి చూడు జొన్న మీదికి గుంపు, గువ్వలొచ్చినాయి చూడు జొన్ను మీదికి.
నా మాట ఇంటాదో లేదో చూస్తామని చెప్పి మడకిప్పేసి కాడి మడక కైలోనే వారేసి దునపోతులు దోలుకొని వచ్చి నాగాలమ్మ గుంటలు వాటిని కడిగేసి నేను మునిగేసి ఊర్లోకి వచ్చేసరికే నాకంటే ముందుగా వచ్చి బకెట్లో నీళ్లు పోసుకొని పావళ్ళు జాకెట్లు పులిం వాకిట్లారేస్తా ఉంది. మనసు ఖుషాల పడిపోయింది. కూటి కడిపి కూసుంటే ఈ మధ్య ఎప్పుడు తిన్నంత కూడి తిన్నాను. చేయి కడుక్కుందామని గడపట్లోకి వచ్చినాను. నా మళ్ళీ మా ఎదురింటికి వచ్చి ఆ మధ్య బోడి కొడు తొడి కడగతా ఉంది. వాళ్ళు లేదంటా ఉన్నారు. ఆ బోడెక్క ఇరిగి నెలిగి సొన్నం పెట్టే మనిషి కాదు, వాళ్ళని పోయి తొడి కడగతా ఉంది. మా ఇంట్లో తొడుకుండాది, ఎత్తకపోయి ఇస్తే తీసుకుంటుందో లేదో చూస్తామనే గబ 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 అని చేయగడిగినాను. ఒరే అరిసింది. ఎవరు అరుస్తా ఉండారని చూస్తే మా అవ్వ ఒక్కాగి దంచి బొక్కు నెట్టుకేసుకుని బొక్కలాడతా తిని పక్కన కూర్చొని ఉండిందా. మళ్ళీ చూస్తా మా అవ్వ నెత్తి మీద చేయగడిగేసినాను. ఒరే నా బట్ట ఎక్కడెక్కడో కలను పెట్టుకుని నా నెత్తి మీద నెళ్ళి పోసేసిన మారే అనింది. అవ్వా అరవబాక అవ్వని చెప్పి అవ్వని తీసుకుని పోయి పెళ్ళి కూర్చొని పెట్టి పాత కొక్క ఎత్తపోయి గోడ మీద వేసి ఇంటికి వచ్చేసరికే మళ్ళీ లేదు. ఇంక నేను తొడికి ఎవరికి ఇచ్చేది, ఇట్నే దినాలు గడిచిపోతా ఉన్నాయి. ఒక దినం నేను అవిశాఖ ముప్పు నెత్తిని పెట్టుకొని చెరువు కట్ట పక్కన వస్తా ఉంటే ఆ చెరువు కట్ట మీద నా మళ్ళీ కనిపించింది. కట్టిలేరి మోపు కట్టింది. తను మోపెత్తుకునేదానికి తన వల్ల కాక మోపెత్తను పిలిచేదానికి మోమాట పడతా నిలబడుకోనుంది. ఆ నీళ్లు లేని చెరువు కట్ట మీద నా మళ్ళీ తెల్లపావడ గట్టి ఎర్రపైటేసి నిలబడుకోనుంటే అది చూసేదానికి ఎట్టుందంటే నీలాకాశవంచుల్లో నుంచి పున్నమచంద్రుడు పుట్టొచ్చి నిలబడుకున్నట్టుంది. తాను చిరునవ్వు నవ్వుతా సిగముడేసుకుంటా ఉంటే నా గుండె గుటకేస్తాది, గుంతిండిపోతా ఉంది. ఆ సోకులు చూసి నా మనసు ఉండలేకుండా మళ్ళీ సోకులు చూసి మనసు లేదో ములిసి ఒళ్ళు తెలవక నేను మళ్ళీ ముందుకు పోతే కళ్ళురివి చూసింది తుమ్మీద, నా ఒళ్ళునుకు పుట్టిందే తుమ్మీద. ఎన్నో ఆశలు పెట్టుకుని దగ్గరకు పోయినాను. తను ఉరిం చూసేసరికి నా నెత్తి మీద నా అభిషేక మోపు చారి తన కట్టిల మోపు పక్కనే పడిపోయింది. మాటలన్నీ గొంతులోనే ఇరుక్కున్నాయి, ఒక్క మాట కూడా బయట రాలేదు. దానికి బదులుగా నా కంట్లో నీళ్లు వచ్చినాయి. నా కన్నీళ్లు చూసి నా మళ్ళీకి మనసు గరిగిపోయిందేమో.
తన మనసులో మాట తల వంచి చెప్పింది కంది చేనులో రేపు కలుసుకోమంటూ, కన్నెత్తి చూసింది తుమ్మీద, దాని కథ తెలిసిపోయింది తుమ్మీద. కన్నెత్తి చూసింది తుమ్మీద, దాని కథ తెలిసిపోయింది తుమ్మి.
అక్కడ ఎవరో మనసులు వస్తా ఉండారని వంగి తలబరువులు ఎత్తుకుని చెరువుకు పక్క పరిగెత్తేసినావు. నేను తూర్పుగా మళ్ళీ పడమరగా ఎట్టో కొట్ట కొంపలు చేరుకున్నావు. ఇంకేముందే కొంపలే మునిగిపోయినాయి, తలబరువులు మారిపోయినాయి. నా ఆవిశాక్ మోపు మళ్ళీ ఎత్తుకుని పొడిచిందే, మళ్ళీ కట్టిన మోపు నేను ఎత్తుకుని వచ్చేసినాను. ఇప్పుడు ఈ కటిల మోపు వాళ్ళ ఇంటికి పోయేదట్ట, ఆ అవిశాక్ మోపు మా ఇంటికి వచ్చేదట్ట. పారైతే యోగానంద రెడ్డి తెచ్చిచ్చినాడు, నా అవిశాక్ మోపు తెచ్చిగలడా? చీసి, ఇట్ట మాటలంతా ఆయనతో చెప్పకూడదు. అందువల్ల అమ్మతో అన్ని సంగతులు చెప్పి గడ్డం బట్టి ఏడుకున్నాను. అమ్మ నాలుగు చీవాట్లు పెట్టి కట్టిల మోపు నెత్తిన పెట్టుకుని మళ్ళీ వాళ్ళ ఇంటికి పోయింది. అప్పటికే వాళ్ళ అమ్మ నిలదీసి అడగతా ఉందంట. అప్పుడు అమ్మ కల్పించుకొని, ఆ చిన్నపిల్ల కట్టిల మోపు మేలేందని దాని నెత్తి మీద అవిశాక్ మోపు పెట్టి కట్టిల మోపు నేను ఎత్తుకుని వచ్చినాను వదిన, ఇదిగో మీ కట్టిల మోపు నడబారేసా. ఆ అవిశాక్ మోపు ఎత్తుకొని వచ్చేసింది. ఆ గండం వాడికి గడిచిపోయింది. ఆ మర్నాడు నేను మళ్ళీ కంటే ముందుగా ఎద్దలు తోలుకొని పోయి పగ్గాలు బట్టి ఎద్దలు మేపుతా ఉంటే, కాసేపటికి నా మళ్ళీ గంప సంకన పెట్టి కొడవలు చేత పట్టుకొని రెట్టలావు గిని మీద నడిచి వస్తా ఉంటే కాలు జారి కైలో పడబోయింది. చెయ్యి అట్ట ఇట్ట ఊపి నిలదొక్కి నిలుచుకునింది. అయినా మనసుండక పగ్గాలిసిరి ఎద్దల మీద వేసేసి పరిగెత్తినాను పట్టుకున్నామని. మల్లయాడ ఊరిని చూస్తుందోనని భయపడి వెనుక్కొచ్చేసినాను. ఆ పక్కనే పలసంగా కాలవ వార్తా ఉంటే ఆ కాలువ దగ్గర వచ్చి నిలబడుకొని చీర కుతురు కొంచెం పైకెత్తు పట్టుకొని ఆ పలసాటి నెలల్లో పాదాలు తడుపుకుంటూ పక్క చూపుతో నన్ను చూసింది. నా ముఖంలో భయం కనిపించిందేమో, తను పలసంగా నవ్వింది. ఇంకా నన్ను పట్టను పగ్గాలేదనుకో. కందిచేను కాడికి ముందు వెనకాలుగా పోతా ఉంటే మధ్యలో ఒక పెద్ద కాలవడ్డం వచ్చింది. ఆ కాలవడ్డును కూసునింది కాళ్ళు నీళ్ళల్లో కుదిలేసి. నేను ఎందుకైనా మంచిదని కొంచెం దూరంగానే కూసున్నాను. తను మోకాళ్ళ మీద గడ్డం అనిచ్చి నీళ్ళ మీద ఏలు పెట్టి ముగ్గు గీసుకుంటా ఉంటే నేను కొంచెం ధైర్యం తెచ్చుకొని నా మనసులో మాట చెప్పుకుందామని దగ్గరపై కూసోబోయినాను. అంతే, గంపెత్తి ఇద్దరి మధ్యలో పెట్టేసింది. గొంతులో ఎలక్కాయ పడినట్టు అయింది. మింగబోతే ఎంగిల్లేదు. కందిచేను కడుగు పోకముందే పొద్దుపోతా ఉంది. ఆఖరికి తను గంపెత్తి సంకన పెట్టుకొని పొయ్యొస్తానన్నట్టుగా తల అట్టనింది. నేను ఇట్టనేసినాను. తను పోతూ పోతూ అంత పచ్చికసు కోసి గంపలు వేసుకుని పోయింది. చీ, నేను ఏం మొగ్గుడుగా ఉండను. ఇంత దూరం తను వస్తే ఒక్క మాట అయినా మాట్లాడలేకపోయినాను. నేను మాట్లాడలేదు, తనైనా మాట్లాడి ఉండొచ్చు కదా. తను మాట్లాడలేదు, పొయ్యేటప్పుడు పొయ్యొస్తానంది కదా. మళ్ళీ ఎప్పుడు వస్తావో నేను అడిగి ఉండొచ్చాను కదా. అయ్యా నేను అడగలేదు, తనైనా చెప్పు ఉండొచ్చు కదా. తను చెప్పలేదు, నేను అడగలేదు. అసలు నేను ఒక పనికి మాలి మోగోడిని. నేను ఒక నల్లిని, బల్లిని, దోమని, సేమని అని నన్ను నేను తిట్టుకుంటా ఊర్లో అడుగు పెట్టేసరికే ఊరు అరుపులు ఆగడాలుగా ఉంది. ఎవరో నా గురించే, ఆ ఎద్దులు పోయేవాడు పయ్యారెడ్డి నారుమళ్ళు పడి మేసేసినాయంట. వాటిని వాతలేసేటుగా కొట్టి బందిలు దొడ్లు దొలుసు వచ్చి సాలం దానికి నోటుకొచ్చినట్టంతా కోస్తా ఉన్నాడు. అప్పటికప్పుడు 2 రూపాయల 10 రూపాయలు అపరాధం కట్టి ఎద్దలు దొలకొచ్చి కుర్తినీళ్ళు దాపిచ్చి కొట్టంలో కట్టేసినాను. ఆ మర్నాడు నేను మూటదోలుతా ఉన్నాను. ఆ కాలంలో మేము మూటలతోలే పంటలు పెట్టినాం. ఇప్పుడు కదా ఏడ చూసినా బావికి ఒక మోటారు, పలికి ఒక నాటారు వచ్చి చేరిపోయినాడు. నేను మూటదోలుతా ఉంటే మా అయ్య రాగిచేనులో పారచేత పట్టుకొని నిలబడుకొని ఉన్నాడు. మళ్ళీ కంది చేను కొడుకు ఆవును దొలుకొని వచ్చి మేపుతా ఉండది. చేను తడపుకుంటే అయ్యి ఒప్పుకోడు. చేను తడిపేంతవరకే చిలకుండదు. చిలకపోతే నాకు మిగిలేది చింతే. అంతే, బాన బయట తీసి తొండంలో అడుగుపెట్టి గట్టిగా ఈడ్చినాను. పర్రమని చినిగిపోయింది. అయ్యని పిలిచి, అయ్యో తొండం చినిగిపోయింది, అరుంధోతి వాడకు పోయి కుట్టుకొని వచ్చేయి, రేపు సుక్క పుట్టుకు ముందే కట్టి పొద్దు పుట్టేసరికి తోలేస్తాను అని చెప్పి చిరిగిన తొండం అయిపోతాను పెట్టి అరుంధోతి వాడకు తరివేసినాను. మర్చిపోకుండా ఎద్దలకు మూతు బుట్లు కట్టి కొమ్మలకు పగ్గాలు చుట్టి కొంపకు తరివేసినాను. కొంపకు తరివేసి కందిచేను కడిగిపోయినాను. నేను మళ్ళీని చూస్తా ఉంటే మళ్ళీ నన్ను చూస్తూ ఉంది. మా ఇద్దరి మధ్యలో ఆవు నేల చూస్తా కసు మేస్తా ఉంది. ఆ తెల్లని ఆవు మీద నల్లగువ్వ కూసుకొని మళ్ళీ నొక్కంటితో నన్ను ఒక్కంటితో చూస్తూ ఉంది. మళ్ళీ తన మనసులో మాట బయటపెట్టింది, మెళ్ళో బొట్టేయమని. ఈ కాలిబాటే మనకు పెళ్లిపీట, ఆకాశమే పందిలి, రాలే నక్షత్రాలే మనకు తలంబురాలు. నేను దేవత మాదిరి పూజించే నా మల్లి మీదే ఒట్టు, ఆ ఒట్టే నీ ఏలికి మెట్టు, ఇంకా నువ్వు పగ్గ విడిచి పెట్టు అనేసరికి నా మల్లి పగ్గ విడిచిపెట్టేసింది. గోవలేసి పరిగెత్తింది. ఇది కూడా ఒక పెళ్ళేనా అనుకునిందేమో. ఇది మహామేళతాళాలు పెట్టి పెళ్లి చేసుకున్నట్టు. కానీ కందిచేను మాత్రం మమ్మల్ని చూసి ముచ్చటపడి రమ్మని పిలుస్తా ఉంది.
కంది చేను కంటికింపైన చేను సరసాల కాచేను సరి అయిన చేను. కంది చేను కంటికింపైన చేను సరసాల కాచేను సరి అయిన చేను. తల నిండా పూలతో తను మురిసిపోతూ తగినోళ్ళ రమ్మని తల ఊపతాది. కంది చేను కంటికింపైన చేను సరసాల కాచేను సరి అయిన చేను. కుదురుగా కూసోని కుష్యాల పడుతుంటే తల మీద పూలేసి తామాస చూస్తాది. కంది చేను కంటికింపైన చేను సరసాల కాచేను సరి అయిన చేను. మనిషితో మర్మాలు చెప్పి చెడిపోవద్దు, చాలా చెట్లతో చెప్పు చెడిపోవు చెప్పొద్దు. కంది చేను కంటికింపైన చేను సరసాల కాచేను సరి అయిన చేను. కంది చేను కంటికింపైన చేను సరసాల కాచేను సరి అయిన చేను.
ముద్దు ముచ్చట తీరి ముచ్చెమట పోస్తుంటే పక్కనే నిలబడి పైటీసరతాది కంది చేను అని అంటే ఆ మాటకు నా మళ్ళీ నవ్వింది. నేను నవ్వినాను. ఇద్దరం కూర్చొని నవ్వులాడుకుంటా ఉంటే ఉన్నట్టుండి నా మళ్ళీ గుండి తట్టుకునింది. ఓలమ్మో ఆవును వదిలిపెట్టేసి వచ్చి కంది చేనులో కూర్చున్నాను, ఆవు ఎట్టబోయిందో ఏమో అనింది. అంతే ఇద్దరం పరిగెత్తుకుంటా బయట వచ్చినాం. ఆవు ఎక్కడికి పోలేదు, అక్కడే పడుకొని ఈగనైనా సరే దగ్గరకు రానియకుండా తోకేసరతా నెమరేసుకుంటా ఉంది. తను మేసిందాన్నో కంటితో చూసిందాన్నో ఆ దేన్నైతే ఉందిలే. ఆఖరికి ఆవును దొలుకుని మళ్ళీ ఇంటికి పోయింది. కాసేపటికి బాణామోగుతో నేను ఇంటికి పోయినాను. కొన్ని దినాలకు కంది చేను నరికేసినారు. నా చూపులో మొగిలిపోత అందంగా కనిపించింది. ఆ మాట నా మళ్ళీకి చెప్దామని వస్తే తను పచ్చాపల సట్లు వేసుకుని పెళ్ళో కూర్చొని తోమతా ఉంది. ఊర్లో కోళ్ళన్నీ వచ్చి వాళ్ళ పెళ్ళోనే నిలబడుకొని చూస్తా ఉండయి. నేను మిద్దె మీద చేరుకొని నోట్లో యాప్పలు వేసుకొని
పొదంబదా సోటుంది మొగిలి పొదా సాటుంది
అని అంటే ఆ పాట ఇంటా నా మళ్ళీ పచ్చాపలు తోమి తలకాయలు తోకలు తుంచి సట్లు వేసుకొని చేపలు ఎత్తి కోళ్ళకేసేసింది. వాళ్ళ అవ్వ చూసి వసే 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 నీకేం పొయ్యే కాలం వచ్చిందే అని మూతి మీద పొడిచింది. మళ్ళీ సిగ్గుపడిపోయింది. ఆ సిగ్గుల నుంచి తేరుకునే కాడికే చీకట పడిపోయింది. ఇంకే ఆడబోయేది మేము ముగిలిపోత కాడికే.
ఒక దినం నేను మళ్ళీ ఇద్దరం ఇసుక దిన్నెల మీద కూర్చొని సందమామను సాత్సకం పెట్టుకుని సత్యాలు చేసుకుంటా ఉంటే ఏటవతల గంగుల నాయుడు వాళ్ళ ఇంటికడ ఉతికిన గుడ్డలు ఇచ్చేసి వండిన కూడు గంపలయించుకొని సుబ్బమ్మ వచ్చేసింది.
దాని కంట్లో పడిపోయినా అవ్వద్దు, దాని నోరు కాదు చెత్తా నూరు కోనేరు. మా సంతోషాలు చచ్చిపోయినాయి. దిగులు పడి ఇళ్లకొచ్చి పండుకుంటే నిద్ర పట్టలేదు. ఈ మాట నీ కడుపులో పెట్టుకో, బయట పెట్టద్దు అని సుబ్బమ్మతో చెప్పుకుందామని సుబ్బమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినాను. సుబ్బమ్మ మొగుడు తేవారం ఆడతా ఉంది. ఇట్టటప్పుడు సుబ్బమ్మకు సహాయంగా మాట్లాడి మంచి చేసుకుందాం అనుకున్నాను. అయినా ముగుడు పెళ్ళం వ్యవహారంలో తలబెడితే ఇది ఎట్టబోయి ఎట్టొస్తున్నాననే పంచకిందే తలబెట్టి ఇంటా నిలబడుకున్నాను. సుబ్బమ్మ ఏమంటా ఉందంటే,
ఒక్క దినమైనా పక్కన కూసోని ఒక్క కుదిన్నావా ఒత్తిగా ఉన్నావా, ఎప్పుడైనా పండు వెన్నెల్ల కూసోని ఏదైనా అన్నావా, ఏ పొద్దైనా ఉన్నావా, నీ బెత్తు ముఖం మీద ఎత్తు మొలయ్య, నీ బెత్తు ముఖం మీద ఎత్తు మొలయ్య, తాగొస్తే కాసేపు తగు వాడకుండా తమాసగున్నావా, తల్ల పువ్వైన పెట్టినావా, నెలకొక్క దినమైన నవ్వించి నన్ను చీకట్ల కూసోని సిలిమసిపించావా, నీ ముచ్చు ముఖం మీద మచ్చుగా చెయ్య, నీ ముచ్చు ముఖం మీద మచ్చుగా చెయ్య,
మల్లెపువ్వులు పెట్టుకొని మంచం కాడికొస్తే కనుముయ్యకుండా కాసేపు ఉండేవంటరా, నీ సచ్చు మొఖం మీద బల్లుచ్చబోయ్యా అని అనింది. అంతే ఎంగన కోపం వచ్చేసిందేమో, జుట్టు పట్టుకుని వంగదీసి చేతికొందికి నుండి గుద్దులు గుద్దినాడు. ఆ దెబ్బలకు తట్టుకోలేకుండా ఒరి నీ అమ్మతాడు తేగా నీ చేతులు పడిపోను అనింది. మళ్ళా నాలుగేసినాడు. సుబ్బమ్మ అయ్యోయో అంట పరిగెత్తింది. ఎనకనే ఎంగన పరిగెత్తినాడు. వాళ్ళిద్దరికి ముందుకు నేను పరిగెత్తేసినాను. ముందే అనుమాన మనిషి, అదీ కాకుండా తాగేసి ఉన్నాడు. ఇంకేం చేసేదిరా దేవుడని ఆలోచించి ఆలోచించి కన్నట్టు ముగిసినాను. అయ్యొచ్చి లేవగొట్టినాడు బండి కట్టమని. బండి దొలుకొని తిరతకపోయి కసువు కట్టలు అందరికి ఇచ్చేసి సర్ది పొద్దుకంతా ఊర్లోకి వచ్చేసినాను. ఊర్లో మనుషులను కొత్త మనిషిని చూసినట్టు చూస్తూ ఉన్నారు.
బండి తలారోళ్ళు చెంత చిట్టుకుని వెళ్ళిపే దిగి పట్టెళ్ళు ఇప్పదీసినాను. ఎద్దులు పోయి కుడితోటి మీద బండి జాటి బుజాని వేసుకొని బండి మొక్క ఎత్తుకొని ఇంట్లో పోయినాను. అయ్యి నన్ను చూసి బయట వచ్చేసినాడు. జాటి చిలుకు తగిలేసే మోకు ఈసిరి వడ్ల మొట్ల మీద బారేసే పొయ్యిలో బొగ్గెత్తు నోట్లు వేసుకొని పెళ్ళోకి పోయినాను. అమ్మ కంచంలో సర్దిపోసి అరిచేతులు చెంప పెట్టుకొని పంచ కింద కూర్చోనుంది. నాకు కొంచెం అనుమానం వచ్చింది. అమ్మ దగ్గరికి పోయే, అమ్మా అమ్మోయ్ ఏం జరిగిందమ్మా అని అన్నాను. ఆ మాటకు మా అమ్మ, నాయనా నేను ఏమనే మో ఏందమ్మా ఏం జరిగిందో చెప్పమ్మంటే ఏం సంగీతం తీస్తా ఉండవు అని అన్నా. ఇంతలో అయ్యి వస్తూ ఉన్నాడు. అక్కడి నుంచి చిన్నగా జారుకునేసినాను. మల్లెళ్ళమ్మ ఉప్పుడు వాకిట్లో పోసే గడపట్లో కూర్చొనుంది. మూతి మీద ఏరేసుకొని నేల చూస్తా. కోళ్ళు వచ్చి ఉప్పుడు తినేది కూడా తెలుసుకోకుండా ఉంది. అందువల్ల చో శిశు అని అన్నాను. అప్పుడు ఆలోచనలో నుంచి తేరుకొని నన్ను చూసే ఇసురుకొని ఇంట్లో పోయి ధమామం తలుపు మూసింది. నాకు ఇంకొంచెం అనుమానం వచ్చేసింది. జంగం నాకు ఇంటి దాగిపోయినాను. ఇంతలో రామం ఎదురుకు వచ్చింది. ఆ ఎమ్మికి నా మల్లికి సావాసం. వాళ్ళ మధ్యలో రహస్యాలు ఉండవు. మనసు రిప్పి మాట్లాడుకుంటారు. ఆ ఎమ్మి ఇంటికి పోతా రామన్నా ఇంటి దాకా వచ్చిపోరానింది. పోయి మంచం మీద కూర్చున్నాను. రామమ్మ కుడితినీళ్ళు కడవదించి కింద పెట్టే ఆ తేమ చేయనితి పైటి కొంగులు పెట్టి తుడుచుకుంటా వచ్చే, రామన్నా సుబ్బమ్మ ఇల్లు తప్పకుండా చెప్పిందిరా మీ గుట్టు. ఊరు కూడుడికినట్టు ఉడకతా ఉంది. మల్లిని జుట్టు పట్టుకొని వాళ్ళ అమ్మ ఏడ్చి ఏడ్చి కొట్టింది. అది ఏడ్చి ఏడ్చి మోకం వద పెట్టుకునింది రానింది. ఆ మాటకి నా నడుములు ఇరిగిపోయినాయి. లేకపోతే నా వల్ల కాలేదు. ఆ మహాతల్లి కొట్టేదానికి చేతులు ఎట్టొచ్చినాయేమో. దాని ఒళ్ళు మీద దెబ్బ పడితే అది ఓర్చుకోలేదు. నాకు నేనే ఏడ్చుకుంటా ఆ మంచం మీద పడుకొని కన్ను మూసేసినాను. కాసేపటికి రామమ్మ లేవగొట్టి, రామన్నా ఇంటికి పోయి సంగతి తినేసి రావారానింది. ఇంటికి పోను నాకు మనసు రాలేదు. మడికాడికి పోయి కాలకి చెట్టు కింద గొడ్డేసి పడుకొని పొద్దుబోనిచ్చి ఇంట్లోకి వచ్చినాను. ఎద్దులు నన్ను చూసి అమ్మా నరిసినాయి. తిరిగి చూసినాను, వాటి ముందర అన్ని కసు పోసలేవు. అమ్మ చెక్కకొచ్చిన కసు తినిమీదనే ఉండది. తీసి కిందేసి దుడిగట్టి ఎత్తుకుని కొట్టి ఎదిలించి ఎత్తకపోయి ఎద్దలకేసేసి ఇంట్లోకి పోయినాను. అయి నన్ను చూసి, కనీ పెంచిన దానికి తలవంపులు తెచ్చింది చాలు, ఇంకా 10 దినాల్లో నీ మాంకూతుని తీసుకొచ్చి పెళ్లి చేస్తామన్నా చేసుకో అని అన్నాడు. నాకెందుకయ్యే పెళ్ళి, నేనెప్పుడో మళ్ళీని పెళ్లి చేసుకుని వచ్చినాను అని అంటే, రే ఈ సినిమా కథలు చెప్పద్రా, మళ్ళీని మర్చిపో మాంకూతుని చేసుకో అన్నాడు. నేను మళ్ళీని మర్చిపోలేనయ్యా అన్నాను. మన కులం గుడ్డుపోలేదురా అన్నాడు. నా మళ్ళీకి గుణం ఉందయ్యా అన్నాను. దిగరా గడప అన్నాడు. దిగొచ్చేసినాను. 4 దినాల నుంచి నా మళ్ళీని చూడాలంటే నా వల్ల కాలేదు. దానికి పెళ్లి చేయాలని వాళ్ళ అయ్య గట్టిగా కూర్చో ఉన్నాడంట. ఈ పొద్దైనా నా మళ్ళీ కనిపిస్తుందేమోనని మల్లెళ్ళు ఇంటి పక్కన వస్తా ఉంటే మల్లెళ్ళు అయ్య మంచం మీద కూర్చొని ఉన్నాడు. కింద కుక్క పండుకొని నిద్రపోతా ఉంది. నన్ను చూసి అన్నింపు నువ్వు లేకుండా దుడ్డు కట్టెత్తుకుని ఆ కుక్కని సాగు కొట్టేసినాడు. అది లబో దిబోము నరుచుకుంటా పోతా ఉంటే ఇంక కానీ పక్కొచ్చినట్టు నీ కాళ్ళు ఇంచేస్తాను. ఏమనుకుంటున్నావేమో అని అన్నాడు. నా కాళ్ళే కాదు, నా తల తీసేస్తే మాత్రం నా మళ్ళీని చూడకుండా నేను ఉండగలనా? కానీ రేపు పెళ్ళోళ్ళు వచ్చి దాని మెళ్ళలో నగబెట్టిపోబోతున్నారంట. ఈ పెళ్ళికి తను ఎట్టుపుకునిందో ఏమో. నన్ను తను సులభంగా మర్చిపోగలిగింది. నేను మర్చిపోవాలంటే నా వల్ల కాలేదు. ఒక దినం జొన్నసేను మంచి మీద పడుకొని
మరచిపోదామన్నా మరుపేరాకున్నది మరులు మందనుకుందోనా చెలియా మరులు మందనుకుందునా. మరచిపోదామన్నా మరుపేరాకున్నది మరులు మందనుకుందో నావో చెలియా. కందిచేలో నువ్వు చెప్పిన కథలన్నీ కట్టు కదలైపోయే నీవు చెలియా. నీ తొడ మీద తల పెట్టి పడుకుంటే తల తడివి మాటిస్తేవే ఓ చెలియా. ఏడో కొండలా వాడే దిగి వచ్చేనా గాని విడదీయలేరంటివేవో చెలియా. చాలను కోని నను గన్న తండ్రితో వగ దించుకోనుస్తేనేవో చెలియా. నేను కన్న వాళ్ళను ఒప్పించగలిగిన గొప్ప గుణమనుకుంటేనేవో చెలియా.